చీల్చి బయటకు వచ్చేసాడు. హఠాత్తుగా బయటకు వచ్చేసాడు అనమాట చీల్చి. హృతహృత్స హనుమత పపాత విధురాంభసి స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్యా నిపాతనే. పూర్వం బ్రహ్మదేవుడే, దీన్ని సృష్టించినవాడే, దీనికి వరాలు ఇచ్చినవాడే, దీన్ని చంపడానికి హనుమంతుడు సృష్టించాడు అనగా హనుమంతుడు వస్తాడు, ఆయన నీ నోరు చూస్తాడు, అప్పుడు నీ ముఖం లోపల నుంచి దృష్టి ప్రసారం చేసి కడుపులో ఉన్న ప్రేగుల్ని వాటిని చూచుకుని గోళ్లతో చీల్చి చంపుతాడు, అప్పుడు నీకు చావు అని ముందే చెప్పాడు ఆయన. ఆనాడు బ్రహ్మ ఇచ్చిన వరం దీనికి ఇవాళ మరణం అయ్యింది. దాని పొట్ట ఆయన చీల్చి బయటికి రాగానే దాని భయంకర శరీరం ఉప్పు నీళ్ల మీద పెద్ద ఒక ఓడలాగా, పాడైపోయిన ఓడలా తేలిపోయింది. అందులోంచి రక్తం వచ్చి దక్షిణ సముద్రం అంతా నిండిపోయింది ఆ ప్రాంతం అంతా. ఏమి రక్తం బావో, దాని రక్తంతో నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళకి కూడా రక్తదానం చేసేయచ్చు, గ్రూప్ తెలియదు కానీ అంత రక్తం తేలిపోయింది అనమాట. బ్లడ్ అలాగా తట్టు కింద తేలిపోయింది పైన. ఈ విధంగా రక్తం తేలి అది చచ్చిపోగానే మళ్ళీ తిరిగి ఆకాశ మార్గంలోకి వచ్చేసాడు ఆయన. ఇక ఇప్పుడు ఆకాశంలో ఉన్న ప్రాణులంతా విద్యాధరులు, గంధర్వులు, కిన్నరులు, శాభవాష్, ఇది మరొక గొప్ప పని చేశావు నువ్వు. సీతాన్వేషణ అనే ఘనకార్యం, మైనాకుణ్ణి ఏమాత్రం అతని ఆతిథ్యానికి లొంగకుండా ఉండడం అనే మహాకార్యం, రెండవది సొరస నోట్లో ప్రవేశించకుండా బయటికి వెళ్ళకూడదన్నప్పుడు తెలివితేటలతో జయించబడ్డం అది మూడవ ఘనకార్యం, ఇప్పుడు సింహికని చంపడం ఇది నాలుగవ ఘనకార్యం అని శహభాషని ప్రశంసించాయి. సాధయార్థమభిప్రేతమరిష్టం ప్లవతాం వర యస్యత్వేతాని చత్వారి వానరేంద్రయథాథవ. విద్యాధరులు, గంధర్వులు, శహభాష్, నాలుగవ ఘనకార్యం ఒక్క నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఈ లోకంలో ఇటువంటి గొప్ప పనులు చేసేవాళ్ళు ఎవరూ లేరు. మహానుభవ, నువ్వు సామాన్యుడువు కాదురా బాబు, ఇంత ఘనకార్యం చేసావని తెగ పొగిడేశారు ఆయన్ని. అప్పుడు ఆయన ఈ పొగడ్తలకు లొంగుతాడా, దాన్ని చంపాలి, అది ఆయన కర్తవ్యం. అది చేసుకుంటూ తిరిగి యథాప్రకారంగా ఆకాశంలోకి వచ్చాడు. మార్గాన్ని చూసుకుంటూ హుమ్మంటూ వెళ్ళాడు. నేను కొన్ని ఎందుకు విడిచిపెడుతున్నానంటే, పరిహరిస్తున్నానంటే, వంద యోజనములు సురస నోరు తెరిచింది, ఈయన వంద యోజనాలు శరీరం పెంచాడు, ఇలాంటివన్నీ అబద్ధాలు, అవి ప్రక్షిప్తములు అంటారు. అందుకే ఎందుకంటే నిజంగా వంద యోజనాలు హనుమంతుడే గనక శరీరం పెంచితే అవతల యువతలు అందరికీ కనబడదా, వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళ రాక్షసులు, జాగరూకులై కాపలా కాస్తూ ఉంటారు. అంచేత అటువంటివి ప్రక్షిప్తములుగా ఉన్న వాటిని పరిహరించి శాస్త్ర సమ్మతమైన వాటినే మనం తెలుసుకుందాం, వెళ్ళిపోదాం. ఈయన మొత్తం మీద మహావేగంగా ఎగిరాడు. ఇంకా కొంచెం సేపట్లో లంకానగరం రావాలి. ఆ లంకానగరం వస్తుందని కానీ దూరం నుంచో చూచాడు ఆయన. అబ్బా, ఎంత అద్భుతమైన కోట, చుట్టూ పర్వతాలు ఉన్నాయి, అరిష్టమని, త్రికూటమని, ఇలాంటి అనేక పర్వతములు ఉన్నాయి. లంకానగరంలో చాలా గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన రావణాసురుడి మందిరమంతా త్రికూట పర్వతం మీద ఉన్నది. హనుమంతుడు మొట్టమొదటి అడుగు పెట్టింది త్రికూట పర్వతం మీద. ఇప్పటికి కూడా శ్రీలంకలో త్రికూట పర్వతం మీద హనుమంతుడు మొట్టమొదటి అడుగు పెట్టిన జాడలున్నాయి. చిన్మయ మిషన్ వాళ్ళు అక్కడ హనుమంతుడికి పెద్ద ఆలయం కట్టారు. అంటూ హనుమంతుడి విగ్రహం చాలా పాతది, విభీషణుడు ప్రతిష్ఠించాడని పేరు దానికి. విభీషణుని చేత ప్రతిష్ఠింపబడిన త్రికూట పర్వతం మీద ఉన్న ఆలయాన్ని ఇప్పుడు చిన్మయ మిషన్ వాళ్ళకి ఇచ్చారు. దాన్ని చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు. మనవాంటి వాళ్ళు అందరం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు, కింద కూడా వెళ్ళొచ్చు. కాసేపు కూర్చుని హనుమాన్ చాలీస పారాయణ కూడా చేయించాను అక్కడ. చాలా అద్భుతమైన కొండ, లంకాయాం శాంకరీదేవి అని పిలువబడేటటువంటి పర్వతం ఒకటి, అది శాంకరీ పర్వతం అని పిలువబడుతుంది. అలాగే త్రికూట పర్వతం చిట్ట చివరన హనుమంతుడు అరిష్టమనే పర్వతం మీద ఎక్కి తిరిగి అక్కడి నుంచి ఎగిరాడు. ఆ అరిష్ట పర్వతం కూడా ఇప్పటికీ భూమిలోకి చాలా దిగిపోయి కనపడుతుంది. ఎన్ని పర్వతాలు, ఎంత అద్భుతమైనటువంటిదండి లంక అంటే. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనతో కొంత వ్యర్థమైపోయింది, పాడైపోయింది. అయినా ఇంకా కొంత సౌందర్యాన్ని, ఏలకలు, లవంగులు వంటి తీగల్ని, కొన్ని సుగంధ ద్రవ్యాలతో ఉన్న చెట్లని అట్టే పెట్టారు. మన రామాయణ కథకి సంబంధించిన విశేషాలు మాత్రం చాలా వరకు చెక్కు చెదరకుండా అట్టే పెట్టారు. చూసి తీరవలసిందే అని చెబుతాను. అందుకన్నమాట అశోకవనం మరింత ముఖ్యంగా చూడవలసిందే. అవన్నీ వాళ్ళకి టూరిజం మీద బతుకుతున్నారు కాబట్టి కాపాడారు. నిజం చెప్పాలంటే కుహన లౌకికవాదం ప్రభుత్వాలు లేవు కాబట్టి బతికి పట్టగట్టేవి, పనికి మాలిన ప్రభుత్వాలు లేకుండా ఉండడం వల్ల కూడా. అక్కడికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు హనుమంతుడు పూర్వ ఉన్నటువంటి రూపం కంటే పెద్ద రూపంతో వచ్చాడని చెప్పుకున్నాం మనం. హనుమంతుడికి సహజమైన రూపం ఒకటి ఉన్నది. మహేంద్ర పర్వతం మీదకి ఎక్కే ముందు ఆ సహజ రూపాన్ని చాలా పెంచుకున్నాడు. వవృధే రామవృద్ధ్యర్థం సముద్రయవ పర్వసు. పర్వకాలములలో అంటే అమావాస్య, పూర్ణిమ, గ్రహణాలు, ఈ కాలంలో సముద్రం తెగ పెరిగిపోతుంది, ఉప్పొంగిపోతుంది. అలా పర్వకాలంలో సముద్రం పెరిగినట్లుగా రాముడి కోసం హనుమంతుడు శరీరాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. ఎంత శరీరముతో లంకానగరంలోకి అడుగు పెడితే, త్రికూట పర్వతం దగ్గరకు అడుగు పెడితే అక్కడున్న రాక్షసులు చూస్తారు. చూస్తే సీతాన్వేషణ అనే కార్యక్రమానికి విఘాతం కలుగుతుంది, ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడనమాట, తద్రూపమతి సంక్షిప్య, తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్యకరో హరిహి. ఒకప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చాడు, మూడు అడుగులు అడిగి పుచ్చుకున్నాడు, విజృంభించి సమస్త లోకాలు ఆక్రమించాడు. ఆక్రమణ అయ్యాక మళ్ళీ యథారూపం ధరించాడు అని ఉంది అక్కడ. విజృంభణ అయ్యాక వామనుడు తిరిగి ఎలాగైతే యథారూపం ధరించాడో అలాగే హనుమంతుడు కూడా ఇంత శరీరాన్ని పెంచినవాడు సహజ శరీరంలోకి వచ్చేశాడు. ఇక్కడ మూడు, ఒకటి సహజ శరీరం, ఒకటి పెంచిన శరీరం, మూడవది సంక్షిప్తం చెయ్యబడిన శరీరం. హనుమంతుడిది అసలు శరీరం ఒకటి ఉన్నది, ఆ శరీరమే ఇప్పుడు ధరించాడు. మళ్ళీ లంకలోకి వెళ్ళేటప్పుడు కుంచెంప చేసుకున్నాడనమాట. దీనికి ప్రత్యాహారము అని పేరు. ప్రాణాయామము ప్రత్యాహారం. ప్రాణాయామం పెద్ద కష్టం కాదు. ప్రాణాయామం చేసి శరీరాన్ని దాన్ని కాస్త విజృంభించవచ్చు కుంభకం ద్వారా, కానీ ప్రత్యాహారమే చాలా కష్టం. పెద్ద శరీరాన్ని చిన్న పిల్లెంత మార్చడం ఎవడి వల్ల కాదు, అష్టాంగ మార్గంలో ఈ ప్రత్యాహారం అన్నది చాలా గొప్పదనమాట. అది అష్టసిద్ధుల్లో అయితే అణిమ, లఘిమ, గరిమ, వీటిల్లో లఘిమ అనేది దాటడానికి ఉపయోగిస్తాం, అణిమ అనేది చిన్న రూపంలోకి రావడానికి ఉపయోగిస్తాం. ఈ సిద్ధులు ఒక్క సిద్ధిని సాధిస్తే కలియుగంలో వాడు మహాత్ముడు అని పిలువబడతాడు, వాడికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎనిమిది సిద్ధులు సాధించిన వాడు మాత్రం ప్రజల మధ్య కూర్చోడు అని చెప్పారు భవిష్య పురాణంలో వేదవ్యాసుల వారు. అలాగే భృగు మహర్షి వానర గీతలో దధిముఖుడనే వానరుడు కూడా అష్టసిద్ధులు కలియుగములో ఎవరి దగ్గర ఉండవు, అష్టసిద్ధులు ఉన్నవాడెవడు, సామాన్య మానవులకి దర్శనమిచ్చి నా దగ్గర సిద్ధులు ఉన్నాయని చెప్పడు అని చెప్పారు. ఇందులో ఒక్కటుంటే మాత్రం కొంచెం అహంకరించి ప్రజలకి వాటి మహిమల్ని ప్రదర్శించి తద్వారా కీర్తి పొందడానికి మానవులు ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పారు. ఈ హనుమంతుడు అష్టసిద్ధులు కలిగిన వాడు. ఇప్పుడు యథారూపం అందుకే టక్కన్ ధరించాడు, పెద్ద రూపం నుంచి చిన్న రూపానికి వచ్చాడు. దీన్నే మనం యోగాభ్యాసంలో ప్రత్యాహారం అంటాం అనమాట. ప్రత్యాహారం అంటే ఇంకా ప్రత్యాహారం ఉంది, ఇది ఇప్పుడు సహజ రూపం, ఇంకా చిన్నది కూడా అవ్వాలి. యథారూపం ధరించాడు అనగా ఆత్మాన్వేషణకి వెడుతున్న సాధకుడు ఎప్పుడూ కూడా మొదట్లో మహాతపస్సు చెయ్యాలి, క్రమక్రమంగా తపస్సును తగ్గించి తిరిగి ఆహారాన్ని తీసుకునే స్థితికి రావాలి. దీనికి ఉపవాస దీక్ష, సాధన దీక్ష యొక్క విరమణ అంటారు. హనుమంతుడు మొదట్లో దీక్ష తీసుకున్నాడు, దీక్ష తీసుకున్నప్పుడు విజృంభిస్తాడనమాట. ఇప్పుడు దీక్ష విరమణ అనగా అంత శరీరం అవసరం లేదు అందుకని కుంచెంప చేసుకున్నాడు. చేసుకున్నాక ఇప్పుడు పర్వతం మీద ఢామ్ అని దిగాడనమాట. ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకామమరావతీమివ. ఈ దానవులతో, పన్నగులతో, ఇంకా అనేక ప్రాణులతో ఉన్న ఈ మహాసముద్రాన్ని, సువిశాల సముద్రాన్ని తన అపార పరాక్రమంతో, ధైర్యంతో, రాముడి మీద ఉన్న విశ్వాసంతో, జ్ఞానంతో సులభంగా దాటాడు. దాటి లంకానగరం మీద ఉన్న కొండ దగ్గరికి చేరాడు, త్రికోట పర్వతం దగ్గరికి చేరాడు. చేరి శుభ్రంగా, ఇంకా చీకటి పూర్తిగా పడలేదు కనుక ఇంకా సంధ్యా సమయానికి కొంచెం సమయం ఉన్నది. సంధ్యా సమయం అవ్వడానికి ముందు హనుమంతుడు పూర్తిగా పరిశీలించి చూశాడు లంకానగరాన్ని అన్నమాట. ఎప్పుడు వెళ్ళబోయే మార్గాన్ని, వెళ్ళబోయే కోటల్ని, వెళ్ళబోయే దృశ్యాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడకుండా శత్రువు యొక్క కోటలో ప్రవేశించకూడదు కదా. ఈయన నూరు యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రం దాటినా ఏమాత్రం అలిసిపోలేదన్నారండి ఆయన. బయట నుంచి లోపలికి హడావిడిగా ఉపన్యాసానికి వచ్చిన వాళ్ళు కూడా బాబోయ్ అని అలిసిపోయి కుర్చీలో కూర్చోబడి అని అంటున్న వాళ్ళని చూస్తున్నాం కదా. ఇంత చేసి బయట ఎక్కడో ఆటో దిగి ఈ లోపలికి వచ్చేసరికి ఆయాసం వస్తుందన్నమాట మనకి. 108 ప్రదక్షిణలు చేస్తే అయ్యి బాబాయ్ నేను అలిసిపోయాను, 108 చేశాను, నన్ను పలకరించకండి, మంచినీళ్ళు ఇవ్వండి అంటున్నాం మనం. ఇంత చేసి 108 ప్రదక్షిణలకి కొంచెం పరిగెడితే ఆయాసం, కొంచెం వేగంగా వెడితే నీరసం. ఇది సాధారణ మానవ లక్షణం. కానీ ఆయనో ససాగర మనా దృశ్యమతిక్రమ్య మహాబలహ త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శక. అంత సముద్రాన్ని దాటాడు మహాబలవంతుడు. త్రికూట శిఖరం మీద ఉన్న లంకని చూచాడు. ఆ చూచేటప్పుడు స్వస్థ అన్నారు ఆయన్ని. అంటే ఏమీ అలసట లేకుండా హాయిగా సులభంగా ఉన్నాడనమాట ఆయన, సుఖంగా ఉన్నాడనమాట ఆయన. మంచి ఏసీ కారులో 2 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ ఆ కారులోంచి అడుగు పెట్టి ఏసీ హాల్లో కూర్చున్నట్టుగా ఉంది ఆయనకి. ఏమాత్రం అలసట్లేదు, చెమటలేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏమీ తేడా లేదు. అంత స్వస్థుడై ఏమాత్రం ఉద్విగ్నత లేకుండా లంకానగరాన్ని చూచాడు. ఆయన ఢామన కొండ మీద దిగ్గానే ఆయన కాలి దెబ్బకి కొండ కాసేపు గజగజలాడింది. ఆ కొండ మీద రకరకాల వృక్షాలున్నాయి, మద్ది చెట్లున్నాయి, గన్నేరు చెట్లున్నాయి, పుష్పించిన చెట్లు, ఫలించిన చెట్లు, ఈ చెట్లన్నీ కదిలిపోయి పళ్ళు పువ్వులు జలజల రాలిపోయి కొండంతా సర్వం పుష్పమశాత ఎత్తు మొత్తం పుష్పాల మయమైపోయింది. అప్పుడు ఆయన ఒక్కసారి మళ్ళీ అంత దృష్టిని అటు ఇటు ప్రసరింపజేశాడు. యోజనానాం శతం శ్రీమాన్ తీర్థ్వాప్యుత్తమ విక్రమ అనిశ్వసం కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి. శతాన్యకం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 యోజనములు సముద్రం మీద నుంచి ఆకాశ మార్గంలో లంఘించి లంకానగరం చేరాడు ఆయన. అయినా మహాబలవంతుడు అవ్వడం వల్ల అనిశ్వసం అంటే నిట్టూర్పు కూడా విడవలేదు. సాధారణంగా అంటంగా కొంచెం గాలి విడిచిపెడతాం గట్టిగా, అది కూడా లేదు ఆయనకి. ఆ మాత్రం అలసట కూడా లేదన్నమాట, పెద్ద నిట్టూర్పు లేదు, ఇంకోటి లేదు. నా గ్లానిం అధిగచ్చతి, ఎక్కడా ముఖంలో అలసట లేదు. గ్లాని అంటే ప్రయాణం చేసినప్పుడు ప్రయాణం చేసి రాగానే వచ్చిన మనిషి ముఖంలో ఉండే అలసటని గ్లాని అంటారు. అదేమీ లేదు అక్కడ, ఏమాత్రం అలసట లేదు, నీరసం లేదు, నిరుత్సాహం లేదు. ప్రయాణం చేయటం వల్ల వచ్చే హెడ్డేక్కులు లేవు. రైల్లో ప్రయాణం చేసిన అబ్బా తలపోటు వచ్చేస్తుందండి బాబోయ్ అంటాడు. హాయిగా ఏ హాయిలాండ్కో గంట వెళ్ళి తిరిగి వస్తే కూడా మళ్ళీ తలకాయ నొప్పే, మాయదారి తలకాయ నొప్పులు మనకి. కానీ ఈయనకి ఏమీ లేదట, ఏ అలసట లేదట, ఏ ముఖంలో నిరుత్సాహం లేదు, అంత ఉత్సాహంగా ఉన్నాడు. పైగా ఏమంటున్నాడో తెలుసా, అప్పుడే వచ్చేసామా, 100 యోజనములంటే ఇంతేనా, ఇంకొక 100 యోజనములుంటే బాగుండు, ఇంకా దూకొచ్చు అనిపిస్తుంది అంటే కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. అసలు సామెత కూడా ఉందిలేండి, కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు భలే హుషారుగా ఉంటుంది. సైకిల్ నేర్చుకున్న కొత్తలో చూసారు వాడు తెగ తొక్కేస్తాడు. అలా ఒక 4-5 రోజులు తొక్కాక మళ్ళీ కాలేజీకి వెళ్ళమంటే నీరసం అంటాడు. 2 రోజులు మాత్రం సైకిల్ స్కూల్కి సైకిల్ మీద వెళ్ళిపోతారు, 3వ రోజు మళ్ళీ మామూలే. స్కూటర్ నేర్చుకున్నప్పుడు కూడా అంతే, హుషారు వెళ్ళబుద్ధి వస్తుంది. కారు నేర్చుకున్న కొత్తల్లో కూడా అంతే, బాగా అలవాటైపోతే కొద్ది రోజులు వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు డ్రైవ్ చేయమంటే నాకు విసుగొస్తుంది, అప్పట్లో హైదరాబాద్ అయినా దర్జాగా వెళ్ళిపోయేవాడిని. అంటే కొత్తల్లో కొంత ఉత్సాహం ఉంటుంది. అలా ఆ కార్యక్రమం మీద ఉన్న ప్రేమ వల్ల కూడా, కార్యక్రమం మీద ఉన్నటువంటి భావన వల్ల కూడా ఉత్సాహం ఉంటుంది. సీతను వెతకాలి, రాముడికి అప్పగించాలనే కోరిక, రాముడి మీద ఉన్న భక్తి, సీత మీద ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నిటి కారణముల చేత ఆ మహానుభావుడికి అలసట్లేదు. సహజంగా మహాత్ముడైన వాయుపుత్రుడు, వాయువుకున్నంత వేగం ఉన్నది. అందువల్ల కూడా ఈ ప్రయాణం ఓ పెద్ద ప్రయాణం కాదు. ఇంత 100 యోజనాలు వచ్చినా అందుకే అలసట్లేదు సరిగదా, ఇంకేమనుకుంటున్నాడు, ఇంకో 100 యోజనాలు ఉంటే బాగుండు, అప్పుడే వచ్చేసానా, ఇంకా ఉన్నా దూకేస్తాను, ఏం పర్వాలేదు, తేలిగ్గా దూకేస్తాను అనుకున్నాడు. ఇప్పుడు దాని మీద నిలబడి వీర్యవంతుడు గనక సతు వీర్యవతాం వీర్య ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం, వానరులలో ఎంత వీరుడు మరొకడు లేడు, ఎగిరే వాళ్లలో ఎంత గొప్పవాడు మరొకడు లేడు. అందుకే అంత వేగంగా వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఆ కొండంతా కలదిరిగి చూశాడు. వానరులతో కూడినటువంటి మహేంద్ర పర్వతం కంటే లంకానగర వైభవం ఇంకా బాగుంది. మహేంద్ర పర్వతంలో చాలా చెట్లు ఉన్నాయి, చాలా ప్రకృతి ఉంది, దాన్ని బాగా వర్ణించారు కదా వాల్మీకి. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కువ వర్ణన చేశాడు. ఇక్కడ నుంచి వరుసగా కొన్ని శ్లోకాలు అంత ప్రకృతి అన్నమాట. సరళాన్ కర్ణికారామశ్చ ఖర్జూరామశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచ్ఛదాంస్తద అసనాన్ కోవిదారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్. ఈ విధంగా మొత్తం ఆ చెట్లు ప్రకృతి అంతా అపూర్వంగా వర్ణించారు. అక్కడ సరళ వృక్షాలు ఉన్నాయి, ఖర్జూరాలు ఉన్నాయి, పనసలు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, తీయ మామిడి చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, మంచి కరవీర పుష్పాలు గన్నేరు చెట్లు ఉన్నాయి, ఇక పిప్పలి చెట్లు అంటారు అవి ఉన్నాయి, ప్రియంగులు అంటారు అన్నమాట వాటిని. ఇటువంటి రకరకాల వృక్షాలు ఉన్నాయి, అవన్నీ పుష్పించాయి, మంచి మంచి పళ్ళతో ఉన్నాయి, సువాసన ఇస్తున్నాయి. దాని మీద నుంచి వస్తున్న గాలితో ఈయనకి ప్రయాణం వల్ల వచ్చినటువంటి కాస్తో కోస్తో ఎక్కడైనా ఉంటే అలసట కూడా తొలగిపోతుంది అన్నమాట. అంత ఆహ్లాదకరంగా చెట్లతోటి ఎంత బాగుందంటే లంకానగరం అంత బాగుంది. ఎప్పుడైనా వనాలుంటే, ఉపవనాలుంటే, సెలయేళ్ళుంటే అప్పుడు ఆ నగరం పవిత్రంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. అందుకే పోతన గారు ఎప్పుడు వర్ణించిన ప్రకృతిని తెగ వర్ణించి పారేసేవాడు. ఇలా చిన్న చిన్న చెట్ల కింద సరళ వృక్షములున్నాయి, ఖర్జూరములున్నాయి అని శ్లోకంలో చెప్పినట్టు కాకుండా ఆయన పెద్ద గజ్జంలో గజేంద్ర వృక్షంలో అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూతకేతకి భల్లాత కామరాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వామల కక్రము కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సుఖపిక నికర చంచూపట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూ నభోంతరాళంబును కనక పద్మరాగ తుష్య కనకాది బహుమయాద్యనేక ధాతు నిర్మితంబును సింహ శార్దూల గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరి శరభక కిటి వల్లాద్భుత శమన సంచకిత శరణాగత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునదు అంటాడు ఆయన. ఏం వర్ణన అండి, అది మహానుభావులైన పోతన గారి గజ్యం అంటే. అంటే పద్యం కుదరదనుకుంటే గజ్యమే ఆయన. ఏమి చెట్లు అన్నీ వరసగా, అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, ఇంకేవో సీతాఫలాలు ఉన్నాయి, ద్రాక్ష ఫలాలు ఉన్నాయి, బత్తాయి కాయలు ఉన్నాయి, నారింజ చెట్లు ఉన్నాయి, ఈ చెట్లకి చుట్ట పెట్టుకుని ఉన్న తీగలు ఉన్నాయి, ఈ తీగలకి మంచి మంచి ద్రాక్ష ఫలాలు కాశాయి, ఈ పళ్ళన్నీ మిగలముగ్గాయిట, ఈ మిగలముగ్గిన పళ్ళని తినడానికి ఎవరూ లేరు, అంచేత బాగా ముగ్గిన తర్వాత అక్కడికి వచ్చి చిలుకలు పొడిచేయి, పొడవగానే ఆ పళ్ళు చిట్లి అందులో నుంచి రసం కిందకి కారింది, ఆ రసం ఒక మహాప్రవాహంలో వెళ్ళిపోతోంది. ఆ ఒక రసం కాదట, ఒకవేపు నుంచి బత్తాయి రసం, మరోవేపు నుంచి ద్రాక్షారసం, మరోవేపు నుంచి నారింజ రసం, మరోవేపు నుంచి మామిడి రసం, ఈ విడివిడిగా వచ్చి అన్నీ కలిపి మిశ్రిత రసం వెళ్ళిపోయింది. మిక్చర్ అన్నమాట, సహజమైనది, ఏ ఫ్రిడ్జ్లోనూ పెట్టకుండా. అందుకని అక్కడ తాగి హాయిగా జపం చేసుకుంటున్నారు ఋషులు, వాళ్ళకి అందుకని ఆరోగ్యం కూడా బాగున్నది. ఆ చుట్టుపక్కల ఇంకా రకరకాలైనటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి చెట్ల మధ్యలో. ఆ సెలయేళ్ల చప్పుళ్ళకి సంతోషంగా తిరుగుతున్న చక్రవాకాలు, హంసలు, కోయిష్టి అంటే కొక్కెరలు, బక కొంగలు, ఇటువంటివన్నీ పక్షులు ఉన్నాయి. మరో పక్కన పాముల వంటి ఉన్నాయి, భయంకరమైన సింహాలు పులులు వంటి మృగాలు ఉన్నాయి, అడుగుల నుంచి పైకి వస్తున్న ధాతువులు వెండి బంగారం వంటి ధాతువులు ఉన్నాయి, ఇవి కాకుండా నవరత్నాలు ఉన్నాయి, వీటితో అత్యద్భుతంగా ఉంది అంటాడు ఆయన. ఆ ప్రకృతిని చూడగానే ఎవరైనా పరవశించిపోతారు. ముందు లంకానగరంలో మనల్ని ఆకర్షించేది ప్రయాణమంతా ప్రకృతి. మంచి బస్సుల్లో వెడుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనం దిగడంతో ముందుగా ఎయిర్పోర్ట్లో దిగుతాం, అక్కడి నుంచి బయలుదేరి 40 మైళ్ళు ఏకధాటిని వెడితే కానీ కొన్ని చోట్ల వెళ్ళలేము. ఆ వెడుతున్నంతసేపు కొండలు, లోయలు, మంచి మంచి చెట్లు, నిజంగా రామాయణములో వాల్మీకి మహర్షి రాసిన ప్రకృతి అంతా ఉందండి. అంత బాగుంటుంది అనమాట. ఎటొచ్చెటిపోయినా కొంచెం కష్టానికి సర్దుకోవాలి. అక్కడ మన భోజనాలు ఒక్కోసారి దొరకచ్చు దొరకపోవచ్చు. కాబట్టి గురువుగారు మీరు రమ్మనగానే వచ్చాం, ఓ గంట భోజనం ఆలస్యం అయింది అని అలాగా భోజనం ఆలస్యమైంది, వంట ఆలస్యమైంది, కడుపులో వంట, దానివల్ల తంట అంటే నాకు పెద్ద పెంటది అయిపోతుంది. అలా కాకుండా కొంచెం కాస్త అవసరాన్ని బట్టి బిస్కెట్లతో సర్దుకునే వాళ్ళు అయితేనే యాత్ర చేయాలి. అసలు యాత్ర అంటే ఏమిటి? అష్టకష్టాల్లో మొదటిదే అరయంగ పరదేశ యాత్ర చేయుట ఉండు. అష్టకష్టాల్లో మొదటిది ఏమిటన్నారు? పరదేశ యాత్ర. అప్పుడు కాస్త ఆహారానికి అటు ఇటు ఆలస్యమైనా ఆర్గనైజర్స్ మీద పడకూడదు. మన దేశం కాదు కనుక, మన దేశంలో అయితే అక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. అయినా అంత కష్టమూ రాదు. సీతారాముల్ని తలుచుకుని, ఆంజనేయుణ్ణి తలుచుకుని, హనుమాన్ చాలీసా తలుచుకుని వెడితే లంకానగర యాత్ర హాయిగా ఉంటుందండి. నేను చెబుతున్నాను, నమ్మండి. అంతే మీకోసం సెప్టెంబర్లో పెట్టాను. నిన్న కూడా ఎవరో అడిగారు, వెళ్ళేలోపు మీరందరూ లంకా యాత్రకి రాదలుచుకున్నామని మా శిష్యుడికి ఒక పేపర్ మీద రాసి ఇచ్చేయండి. ఆ కెమెరా అబ్బాయికి ఇస్తే చాలు, బాగా జుట్టు ఎక్కువగా ఉన్న యువతల వైపు ఉన్నటువంటి కుర్రాడున్నాడే, ఆ కుర్రవాడికి, ఆ టీషర్ట్ కుర్రాడికి మీరు పేపర్ మీద శుభ్రంగా రాసి ఇచ్చేయండి. ఎవరెవరు రాదలుస్తున్నా వాళ్ళందరినీ కలిపి హైదరాబాద్లో మనకు ప్రధాన శిష్యుడు ఉన్నాడు, ఆయన ద్వారా యాత్ర తీసుకుపోదాం, తప్పక వెడదాం, మీ కోరిక తీరుస్తాను. ఎక్కువ మంది కోరిక ఉంది కనుక సెప్టెంబర్లో బాగుంటుంది. సహజంగా కొంచెం కొంచెం వర్షం పడుతున్నప్పుడు అక్కడ లంకా శాంకరీ దగ్గర యజ్ఞం చేస్తున్నా, అక్కడ సముద్ర స్నానం చేసినా అవి చాలా బాగుంటాయి. ఒక్క అశోకవనంలో మాత్రం భయంకరమైన చలి వస్తుంది. ఆ సాయంత్రం పూట బయటకు వచ్చామంటే గజ 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 ఊటీ కంటే ఎక్కువ చలి ఉన్నాడు. బదరీ కేదారాల్లో ఉన్నంత చలి ఇంచుమించుగా అనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. మొత్తం మీద ఆ ప్రాకృతిక వాతావరణాన్ని హనుమంతుడు కళ్ళారా చూశాడనమాట. చూసి అబ్బా ఎంత బాగున్నది లంకానగరం అనుకున్నాడు. ఆ కొండ మీద నుంచి రావణాసురుడి భవనాలు, ఇంద్రజిత్తు యొక్క భవనం, విభీషణుడి భవనం, ఇవన్నీ కూడా బంగారంతో తాపడం చేయబడిన భవనాలు. సిమెంటు కట్టడాలు, రాతి కట్టడాలు కాదు, బండరాళ్లతో కట్టేసి దాని మీద తొడుగులు తొడిగేశారనమాట బంగారంతో. అంత బంగారాన్ని సొంత బంగారం అయితేగా, ఎక్కువ భాగం వాడు అపహరించి పట్టుకొచ్చిందే, ఇతరులను చితక్కొట్టి లాక్కొచ్చినవే. అసలు నిజానికి పాపం కుబేరుడిది. అది పాపం కుబేరుడి కంటే ముందు మాల్యవంతుడు అనేవాడు కొంతమంది ఉండేవారు రాక్షసులు. వీళ్ళంతా అక్కడికి వచ్చి ఆక్రమించి కట్టారు. విష్ణుమూర్తి చావగొట్టాడు వాళ్ళని, వాళ్ళలో కొందరు చచ్చారు, మిగతా వాళ్ళు పాతాళానికి పోయారు. అప్పుడు కుబేరుడికి అది ఇచ్చారు. మళ్ళీ కుబేరుడిని తన్ని లాక్కున్నాడు రావణాసురుడు. అక్కడ భయంకరమైనటువంటి రాక్షసులు ఒక పక్కన తిరుగుతున్నా అందంగానే ఉంది లంక అంటే కారణం పూర్తి పూర్తిగా స్వర్ణమయం లంక అంటే అపిస్వర్ణమయీ లంక అని ఒక శ్లోకం. అందుకే ప్రసిద్ధికి ఎక్కింది అది. నిజానికి రామాయణంలోది కాదు కానీ ఆ శోభను చూచాడు ఆయన. సూర్యుడు అస్తమించడానికి కొంచెం ముందే అక్కడికి దిగి భటులు కత్తులు పట్టుకుని, ముద్గరాలు పట్టుకుని, ముళ్ళగదలు పట్టుకుని, గదలు పట్టుకుని, ధనుస్సులు పుచ్చుకొని, ఈటలు పట్టుకుని, ఇంకా రకరకాలైన భయంకరమైన ఆయుధాలు పట్టుకుని రాక్షస భటులు, నల్లగా ఉన్నవాళ్ళు, ఎర్రగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద జుట్టున్నవాళ్ళు, బోడిగుండుతో ఉన్నవాళ్ళు, చెవులకు కుండలాలు పెట్టుకున్నవాళ్ళు, పొట్టలతో ఉన్నవాళ్ళు, వికృతమైన ముఖాలతో ఉన్నవాళ్ళు, గేది ముఖాలు, ఒంటె ముఖాలు, గాడిద ముఖాలతో ఉన్నవాళ్ళు, గజపాదాలు కలిగిన వాళ్ళు, అసలు పాదాలు లేనటువంటి వాళ్ళు, పొట్ట దగ్గర నోరున్నటువంటి వాళ్ళు, ఇలాంటి రాక్షసులు చీకటి పడబోతూ ఉండగా లంకానగరం చుట్టూ ఆయుధాలు పుచ్చుకొని బహుపరాక్ అంటూ పరాకులు చెప్పుకుంటూ కాపలాకు వస్తున్నారు, పరాకు వస్తున్నారు. ఈ కాపలాను చూచి ఓహో ఇంత కాపలా పెట్టాడంటే వీడు సీత అపహరణమే మూల కారణం. నిజంగా వాడు సీతను అపహరించాక కాపలా కట్టుదిట్టం చేశాడండో. అంత పూర్వం కంటే పూర్వం అంత భయం లేదు. ఎందుకో సీతను అపహరించినప్పటి నుంచి వాడి మనస్సు కొంచెం కీడు శంకిస్తోంది. అందుకే సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాత్ విచరద్భిశ్చ రాక్షసై ఉగ్రధన్విభి. మంచి మంచి ధనుస్సులు, పెద్ద ధనుస్సులు, ఉగ్రములైన చేపములు పట్టుకున్న రాక్షసుల చేత లంకానగరం రక్షింపబడుతున్నది. ఎందుకని? సీతను అపహరించడం అనే కారణంతో. తప్పు చేశాను, అందులో సీతను పెట్టుకొచ్చాను, రాముడి ఒకవేళ వస్తాడేమో, వస్తే లంకలోకి అడుగు పెట్టగానే అతన్ని చంపాలి, అసలు అసలు లోపలికి అడుగు పెట్టకుండా చెయ్యాలి, అందుకని కట్టుదిట్టంగా ఉందన్నమాట కాపల. అది కూడా ఉగ్ర చేపములు అన్నారు. కొండంత ధనుస్సులు పుచ్చుకున్న వాళ్ళు కాపలాకు వస్తున్నారు. ఇక దముష్ట్రిభి కోరలు కలిగిన వాళ్ళు, బహుభిస్వరై మహావీరులు చాలామంది, ఎంతోమంది వీరులు పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు. సోల పట్టస పాణిభి, సోలాలు ధరించారు,
పట్టిసము లేక పట్టసము అని ఒక ఆయుధం ఉన్నది, పెద్ద ముళ్ళగదలం ఉంటుందన్నమాట, అది గొప్ప ఆయుధం. కొంతమంది కట్వాంగంలాగే అంటే మంచం కోడులాగే ఇది కూడా కొంచెం కోడులా ఉంటుందన్నారు, కానీ ముళ్ళగదతో ఉంటుందని గోవిందరాజుల వారు చెప్పారు. ఈ ఆయుధం పట్టసము లేక పట్టిసము అని పిలువబడుతుంది. పూర్వం త్రిపురాసుర సంహార సమయంలో శివుడు ఈ ఆయుధాన్ని విసిరాడు, ఆ ఆయుధం వచ్చి పడిన చోట ఇప్పుడు పట్టిసేమ అంటున్నావే, అది పట్టిసేమ కాదు అసలు, పట్టిసము అక్కడ పడిందనమాట ఆయుధం. అది అది క్రమంగా మన నోట్లో పడి, మన నోట్లో పడితే అన్నీ అలాగే మారిపోతాయిగా, పట్టిసం పోయి పట్టిసేమ. దక్షారామము అంటే దక్షుడు యజ్ఞము చేసిన తోట, ఆరామం అది, దక్షుడి విడిది. మన నోట్లో ద్రాక్షారామం అయిపోలా, ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టం కదా, అందుకని దక్షుడికి వస్తే ద్రాక్ష అయ్యిందనమాట. ఇలాగ క్రమక్రమంగా శబ్దములు మారిపోతున్నాయి తప్ప అసలు పేరు అది కాదు. అలాంటి పట్టసాది ఆయుధాలు ఎన్నో ధరించిన రాక్షసులు భయంకరాకారులంతా అక్కడ కాపలా కాస్తున్నారు. అటువంటి వాళ్ళను చూచాడు. ఇక ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇంత సముద్రం దాటి లంకానగరంలోకి ఎవరైనా అసలు అడుగు పెట్టగలరా, ఒకవేళ అడుగు పెడితే ఈ రాక్షసులు ఇంతంత భయంకరులు ఆయుధాలు పుచ్చుకొని ఎక్కడ ఒక్క చోట కూడా ఖాళీ అట్టే పెట్టకుండా చీమలు తిరిగినట్టు తిరిగేస్తున్నారు కోట చుట్టూత. ఎంతమంది మహావీరులు అనుక్షణం జాగరూకులై కాపలా కాస్తూ ఉంటే ఈ కాపలాని దాటుకుని లంకానగరంలోకి సామాన్య మానవుడు అడుగు పెట్టగలడా, ఎలా పెడతాం అనుకున్నాడు ఆయన కూడా. అంటే హనుమంతుడు కూడా కించిత్ కాలం భయపడ్డాడు. తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరంచ నిరీక్ష్య సహ రావణ చరిపుం ఘోరం చింతయామాస వానరః ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్థకాః నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి. ఒకటేమో సముద్రం, ఇంత పెద్ద సముద్రాన్ని మా వానరులు దాటగలరా, వానరులే దాటలేకపోతే ఇక మానవులు ఎలాగో దాటలేరు, నరులు దాటలేరు, మా వానరులు ఏం చేయగలరు ఇక్కడికి రాగలరా అసలు, పోని అతి కష్టం మీద సముద్రాన్ని ఏదో రకంగా దాటి మేము ఇక్కడికి అడుగు పెట్టామనుకుందాం, ఈ రావణుడి వంటి భయంకర రాక్షసుడి దగ్గరికి వెళ్ళగలమా, వీడు మహాశత్రువులు అనిపిస్తున్నాడు, ఎంతో పూర్వం ఏదో వచ్చేయచ్చులే అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ కోటలు బలమైన కోటలు, ఆ కోటల చుట్టూ ఉన్న కాపల, వాడి చుట్టూ ఉన్న అగర్తలు, కోట గోడలు, ఈ దుర్భేద్యమైన బురుజులు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వానరులు ఇక్కడికి రావడం దండగా అనిపిస్తోంది. లంకానగరంలోకి మా వానరులు అడుగుపెట్టడం భవిష్యత్తు నిరర్థకాహ ఆగత్యాపీహారయో, ఒకవేళ వానరులు వచ్చినా దండగా అన్నాడు ఆయన. ఎందుకంటే లోపలికి వెళ్ళలేము, కోటలోకి వెళ్ళలేము. యుద్ధముతో లంకని జయించడం దేవతల వల్ల కూడా కాదు, యుద్ధం చేసి లంకని పట్టుకోవడం కోటని పట్టుకోవడం సురైరపి న జయతుం అంటే దేవతలు కూడా జయించలేరు లంకని, ఇక మేము కోతులమేం జయిస్తాం. అబ్బా ఇంత దుర్గమమా లంకానగరం అంటే అనుకున్నాడు ఆయన. యమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం, యమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి సమహాబాహు కిం కరిష్యతి రాఘవః. ఎంత విషమస్థితిలో ఉన్న దుర్గాన్ని ఎవరూ అడుగుపెట్టి చుట్టుముట్టి ఆక్రమించలేని లంకానగరాన్ని, పైగా రావణుడనే బలశాలి చేత పరిపాలింపబడుతున్న లంకానగరాన్ని, ఒకవేళ రాముడు చేరినా ఏం చేయగలడు, రాముడిని నేను తీసుకొచ్చాను అనుకుందాం, ఏ బుధం మీదో పెట్టో వీపు మీద కూర్చోబెట్టో నా ఓపికతో ఇక్కడికి తీసుకొస్తాను అనుకుందాం, తీసుకొస్తే మాత్రం రాఘవః కింకరిష్యతి, రాముడేం చేయగలడు, ఈ లంకను జయించలేడు అనిపిస్తోంది. ఎంత గొప్పవాడైనా అప్పుడప్పుడు ఒక్కొక్క క్షణకాలం సాధారణ జీవి అయిపోతాడు కష్టాన్ని చూచినప్పుడు, ఆయన అలాగే అయిపోయాడు. అవకాశో నశాంతస్య రాక్షసేష్వభిగమ్యతే నదానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. అసలు ఇక్కడికి రావడం కష్టం ఒకటైతే వీళ్ళని ఏదో రకంగా వశం చేసుకుందామంటే నాలుగు ఉపాయములు ఏవీ పనిచేయటం లేదు. సామం, దానం, భేదం, దండం, ఈ నాలుగోపాయాలు ఇక్కడ పనికిరావు. ఎందుకని రాక్షసులు కొవ్విక్కున్నారు, మదించి ఉన్నారు, అపార సంఖ్యతో ఉన్నారు. వీళ్ళందరికీ రావణుడు లాంటి వాళ్ళు నాయకులు, పైగా రావణుడు పరిపాలిస్తూ ఉండగా బలంతో ఉన్నవాళ్ళు మంచిగా చెబితే వింటారా? సామం పనికిరాదు. సామం అంటే మంచిగా చెప్పి చూడటం అన్నట్టు. ఒరే మా మాట వినండిరా, యుద్ధం వద్దురా, సీతనివ్వండిరా అంటే వినరు. అలాంటి మంచి మాటలకు వీళ్ళు లొంగరు. పోనీ డబ్బిచ్చి లొంగ తీసుకుందాం, దానం చేద్దామా అంటే అసలు ఇక్కడ కోటలన్నీ బంగారమే, ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా బంగారమే. మాయిదారిది ఇంతంతలావు కళేవరాలతో ఉన్న రాక్షసులు ఇంత పొట్టకి ఇంతంత వడ్డాణాలు వేసుకున్నారట. అసలు అలాంటి ఒక రాక్షసుడు దొరికితేనా మీ అందరికీ వడ్డాణాలు చేయించవచ్చు? ఎందుకంటే వాడి శరీరం అంత కళేబరం, ఏకంగా ఒక్కొక్కడు గుంటూరు అంత ఉన్నారు. ఆ గుంటూరు అంత ఉన్న పొట్టకి బంగారంతో వాడు వడ్డాణం చేయించుకున్నాడంటే నడువుకో బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఆ వడ్డాణాన్ని మొయ్యడానికి ఎన్ని ఏనుగులు కావాలి? ఎవడికి వాడే అది దొరికితే బాగుండనిపిస్తుందిలేండి. ఇప్పుడు అనిపించినా కష్టం దొరకదు. ఇప్పుడు అదిగో అటువంటి కళేబరాలతో అంతంత ఆభరణాలతో ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర బంగారపు ఆభరణాలు లెక్క లేకుండా ఉన్నాయి, సువర్ణం దిగవేసుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది. డబ్బు ఉన్న వాడికి ఏం డబ్బు ఇస్తాం? లంక లంచం ఇవ్వడానికి అసలు వీళ్ళ దగ్గరే ఉంది కనుక. వానరుల దగ్గర ఉన్న బంగారం ఎంత, లంకలో ఉన్న బంగారం ఎక్కడ, వాళ్ళ దగ్గర ఉన్న సంపదలు ఎక్కడ, ఆహార పదార్థాలు ఎక్కడ, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? కాబట్టి డబ్బిచ్చి ఇంత ధనవంతుల్ని కొనలేం. పోని వీళ్ళల్లో వీళ్ళకి భేదం పెట్టి తగాదా పెడదామా అంటే అసలు కుదరదు. భేదం ఎప్పుడు పెడతాం? వీడికంటే వాడు తక్కువ వాడు అయ్యండి, ఒకడికి 10,000 జీతం, ఒకడికి 5,000 జీతం అనుకోండి, అప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో చూసావా మహారాజు గారు వాడికి 10,000 ఇచ్చి నీకు 5,000 ఇస్తున్నారా అని తగాదా పెట్టచ్చు. ఇక్కడ ఎవడికి వాడికే అందరికీ ఒకే రకమైన సంపదలు, అందరూ బలవంతులు, అందరికీ భోగాలు ఉన్నాయి, అందరికీ తిండి ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి, అందరికీ సమాన గౌరవం లభిస్తోంది, రావణుని దగ్గర స్వేచ్ఛం ఉంది. కాబట్టి వీళ్లలో వీళ్ళు ఎక్కువ తక్కువలు నిరూపించి యుద్ధం పెట్టడం అసలు కుదరదు. అంటే దానం పనికిరాదు, సామం పనికిరాదు, భేదం పనికిరాదు. దండోపాయం అంటే వీళ్ళ దగ్గర దండాలు బాగా ఉన్నాయి, ముళ్ళగదలు, సోలాలు, పెద్ద పెద్ద కోదండాలు, అస్త్రాలు, శస్త్రాలు ఇవన్నీ పుచ్చుకుని ఎంతంత భయంకరాకారాలతో ఉన్న వీళ్ళని యుద్ధం చేసి జయించడం ఇంకా కష్టం. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అందుకే నైవ యుద్ధస్య అన్నాడు. యుద్ధం కూడా పనికిరాదు ఇక్కడ. పోని ఇక్కడికి మాబోటి వాళ్ళం అందరం వచ్చి యుద్ధం చేద్దామంటే ఇంత దూరం వచ్చే వీరులు నలుగురే కనపడుతున్నారు. చతుర్నామేవహి గతిర్ వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్యశ్చ ధీమతః. నలుగురికే సముద్రం దాటి ఇక్కడికి వచ్చే శక్తి ఉన్నది. సముద్రమును లంఘించి ఈ లంకా నగరంలో గడుగు పెట్టేవాళ్ళు నలుగురే. ఎవరు వాళ్ళు అంటే వాలిపుత్రస్య, ఒకడు వాలిపుత్రుడు అంటే అంగదుడు, రెండవడు నీలుడు, ఇక మమ రాజ్యశ్చ మా మహారాజు గారు సుగ్రీవుడు, ఇక నేనొకడిని ఎలాగో ఉన్నాను. మేం నలుగురుని తప్ప ఇక్కడికి వచ్చేవాడు మరొకడు లేడు, ఐదవవాడు కనపడటం లేదు. ఇప్పుడు ఈ నలుగురమే వచ్చేం చేస్తాం ఇక్కడికి? కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం, ఏ ఉపాయముతో సీతని చూడాలి, సీతని పట్టుకెళ్ళాలి? ఈ రావణాసురుడు దుర్మార్గుడు చూస్తే కనబడడం లేదు, ఎక్కడున్నాడో తెలియదు, అసలు సీత ఎక్కడుందో తెలియదు. ముందు సీత కోసం ఈ అణువణువు గాలించేటప్పుడు నేను ఎవరికీ దొరకకుండా ఉంటానా, లేదా ఎవరికైనా దొరికిపోతే ఒకవేళ వాడు నన్ను బంధిస్తే నేను బయటికి వెళ్ళకపోతే ఎలాగా? యుద్ధం అంటూ జరిగితే జయాపజయాలు, దైవాధీనాలు. కాబట్టి యుద్ధం చేయకుండా తెలివితేటలతో అమ్మవారిని చూడాలి. చూడాలంటే నాకు మార్గం ఏమిటిప్పుడు? భూతాశ్చార్థ విపద్యంతే దేశకాల విరోధితా. ఎప్పుడూ కూడా దూతలు చాలా జాగ్రత్తగా కార్యక్రమాన్ని ఆచితూచి చెయ్యాలి. తెలివి తక్కువ దూత వల్ల ప్రమాదం. దూత తెలివైన వాడైతే పని సులభంగా జరుగుతుంది. మూర్ఖుడైన వాడు దూతగా వెడితే వాడు రాజుగారి పని పాడు చేస్తాడు, వాడు పాడైపోతాడు, వాడు బయటికి వెళ్ళలేడు. అందుకే దుఃఖము లేని తెలివితేటలు కలిగిన దూత రాజుగారి పనికి వెడితే తమస్సూర్యోదయే యథ, సూర్యుడుదయించగానే చీకట్లు తొలగినట్టే కష్టాలు తొలగిపోతాయి. దూతలు తెలివైన వాళ్ళైతే సక్రమంగా పనిచేస్తే, బుద్ధిని ఉపయోగిస్తే సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగినట్టే కష్టములు తొలగి పని బాగా అవుతుంది. ఏది మంచి ఏది చెడ్డ అనేది బాగా ఆలోచించి దూత పని చెయ్యాలి. అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చిత పిన శోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండిత మానిన. ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని నిరూపించుకోలేని తెలివితేటలు లేని ఒక దూత ఎప్పుడూ శోభించడు. కార్యక్రమం పాడైపోతుంది. తనను తాను పండితుడు అనుకుంటారు కొంతమంది. మేము పండితులం అండి, తెలివైన వాళ్ళం, మేము ఎంతండి చిటుక్కున పనిచేస్తామంటారు. కానీ ఇలా తనను తాను పొగుడుకునేవాడు తీరా పని దగ్గరికి వెడితే దాన్ని పాడు చేస్తాడు. తెలివైన వాడు ఎప్పుడూ కూడా నేను ఈ పని చెయ్యగలను అని పైకి బహిరంగంగా 10 సార్లు చాటుకోడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇంత శరీరముతో లోపలికి వెడితే నేను రాక్షసులకు దొరికిపోతాను. ఇందాక పెద్ద శరీరాన్ని విడిచిపెట్టి సహజ శరీరం ధరించాను, ఇప్పుడు ఈ సహజ శరీరమును కూడా తగ్గించుకుంటాను అనుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు? సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్యమాత్మనః పృషదం శకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శనః. సూర్యుడు సరిగ్గా అస్తమిస్తున్నాడు మరికొద్దిసేపట్లో. ఆ అస్తమయ సమయంలో ప్రదోషకాలము అంటారు దానిని. ఆ ప్రదోషకాలంలో తన శరీరాన్ని హనుమంతుడు బాగా సంక్షేపం చేశాడు. ఇది ప్రత్యాహారం. ప్రాణాయామ ప్రత్యాహారాదులలో రెండవదైన ప్రత్యాహారము అంటే శరీరమును కుంచింప చేసుకునుట, చిన్న రూపం ధరించడం, మళ్ళీ పెద్ద రూపం ధరించడం. ఈ రెండూ తెలుసున్నవాడు గనక ప్రత్యాహారంతో చిన్న రూపం ధరించాడు. ఇక్కడే ఉంది, ఏదో సంక్షేపం చేశాడు అనకుండా పురుషదంశకమాత్రసన్, వృషదంశకము అన్న పురుషదంశకము అన్న పిల్లి అని అర్థం అన్నమాట. దీనికి అమరకోశంలో పురుషదంశక ఆకుభుక్ అంటాడనమాట వాడు. ఆకుభుక్ అన్న ఆకు అంటే ఎలక, ఎలకని తినేది. వృషదంశకం అన్న ఇవన్నీ పిల్లికి పేర్లు. ఇక్కడ ఇంకోటి వాడకుండా వృషదంశకం అని ఎందుకన్నాడు అంటే, ఎలకని చాలా నిశ్శబ్దంగా వెళ్ళి టక్కున పట్టుకుంటుంది. ఎలకకు ఒక లక్షణం ఉన్నది. ఎలకకి పిల్లి ఎంత నిశ్శబ్దంగా వచ్చినా ఆ అలికిడి కనిపెట్టే శక్తి ఉందిట. అసలు పిల్లే చాలా మెత్తగా పెడుతుంది. పిల్లికి అరికాళ్లలో దిండుల్లో ఉంటాయి. అందుకే పిల్లి దూకినా పెద్ద శబ్దం అవుతుంది మనకి. చాలా నిశ్శబ్దంగా మెత్తగా నడిచి వెళ్ళి హఠాత్తుగా పొంచి ఉండి ఎలకని చుటుక్కున పడుతుంది. అంత మెల్లమెల్లగా మెత్తగా వస్తున్నదాన్ని చప్పుడు కూడా వినే శక్తి ఎలకకున్నది. అలా వింటున్నా దాన్ని పారిపోనివ్వకుండా పొంచి ఉండి పట్టుకోవడం చాలా కష్టం. ఎలకని పట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఎలకని పట్టుకునేటటువంటి శక్తి ఒక్క పిల్లికే ఉంది. ఆ ఎలకని పట్టుకునే పిల్లిలో ఉన్నాడంటే ఇప్పుడు రాక్షసులంతా ఎలకలు లాంటి వాళ్ళు. చీకట్లో వాళ్ళు దేన్నైనా వినగలరు. అయినా ఈయన పిల్లిలో పొంచి ఉండి వెళ్ళాలి. రెండవది ఏమిటి, పిల్లితో పోల్చాడు. పిల్లి అంత రూపం, ఈయనేం పిల్లిని కాదు. అక్కడ ఈయన కోతి రూపంలోనే ఉన్నాడు. చాలామంది తెలియక ఈయన పిల్లి అయిపోయాడని చెబుతున్నారండి ఈ మధ్యన పురాణాలు. అందుకు చెబుతున్నా లేనిపోని కూడా ఆయన పిల్లి అవలా. పిల్లి ఎంత ఆకారం అది ఎంత ఉందో అంత దేహం ధరించాడు. ప్రత్యేకంగా వాల్మీకి పిల్లి అంతటి ఆకారం అని పోల్చడంలో ఉన్న రహస్యం ఏంటంటే, పిల్లికి రాత్రిపూట కటిక చీకట్లో చూసే శక్తి ఉంటుంది. అది చూస్తే అలా ఎక్కడ ఏ మూలన్నా చీకట్లో కనపడుతుంది. ఈయన కూడా చీకట్లో అలా చూడగలడు అని చెప్పడానికి ఆ పదం వాడారన్నమాట. అందుకే అద్భుత దర్శన అన్నాడు. వాల్మీకి వంటి కవి మనకి దొరకడు. అద్భుత దర్శనుడు అంటే రెండు అర్థాలు. విచిత్రమైన కళ్ళు కలిగిన వాడు, చూడడానికి ఆశ్చర్యంగా ఉన్నాడు. చూచేవాళ్ళు ఎవరైనా హనుమంతుడిని చూస్తే ఏమి రూపమురా అని ఆశ్చర్యపోవాలి. హనుమంతుడికి అద్భుతమైన దర్శనములున్నాయని ఒక అర్థం. అంటే చక్కని కళ్ళు, విచిత్రమైన కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు మామూలు కళ్ళు కావు. ఎక్కడ ఏ మూలన్నా చీకట్లో దూరం నుంచే చూడడానికి పనికొచ్చే కళ్ళు. పశువుల కళ్ళు చీకట్లో చూడడానికి బాగా పనికొస్తాయి. చూశారుగా రాత్రిపూట ఎడ్ల కళ్ళు ఎలా మెరిసిపోతూ ఉంటాయో. పిల్లుల కళ్ళు, కోతుల కళ్ళు, ఇటువంటి వాటి కళ్ళు. కోతుల కంటే కొంచెం తక్కిన పశువులకి ఎక్కువగా చీకట్లో చూసే శక్తి ఉంటుంది. ఈయన అటువంటి చీకట్లో కూడా చూడడానికి పనికొచ్చే దృష్టి కలిగిన కళ్ళు ధరించాడని ఒక అర్థం. కానీ చూడడానికి చోపరులకి ఆశ్చర్యకరంగా ఉన్నాడని ఒక అర్థం. అలాగ చూస్తూ ఉండగా చటుక్కున అంత శరీరం కాస్త ఇంత శరీరం అయిపోయిందనట. కేవలం ఒక నిలబడిన పిల్లి ఎంత ఉంటుందో అంత ఉన్నాడు ఆయన. ఆ మాత్రం ఖాయం ధరించాడు ఆయన. ఈ శరీరము ధరించి అటు ఇటు చూసుకున్నాడు. ఇప్పుడు నేను ఈ లంకానగరంలోకి ప్రవేశించాలి, ఏ మూల నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి వెడితే నాకు విజయం లభిస్తుంది? ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా మార్గం సక్రమంగా చూసుకోవాలి కదా. లంకానగరానికి వర్ధన ద్వారము అని పేరు. దక్షిణద్వారరహిత వర్ధమాన శుభప్రద. లంకానగరానికి నాలుగు వేపుల కాంపౌండ్ వాల్ ఉంది, కానీ దక్షిణం వేపు ఎక్కడ ఒక్క గేటు పెట్టలేదు ఆయన. ఇళ్ళకి దక్షిణం వేపు గేటు పెట్టకుండా ఉంటే ఆ ఇల్లుకి వర్ధమాన గృహము అని పేరు. మీకు వరాహమిహిరుడు, దాంతోపాటు బృహస్పతి కూడా వాస్తుశాస్త్రంలో దక్షిణద్వారరహిత అంటే దక్షిణం వేపు ద్వారము లేనటువంటి భవనము వర్ధమాన, అది వర్ధమాన అని పిలువబడుతుంది. శుభప్రద, శుభమును కూడా ఇస్తుంది. అందుకే రావణాసుడు చాలా తెలివైనవాడు. నిజానికి ఇది రావణాసుడు తెలివితేటలు అనుకుంటామా, కానీ రావణాసుడు కేవలం బంగారాన్ని పెంచాడు తప్ప కుబేరుడు దాన్ని బాగా పునర్నిర్మించాడని పేరు. ఉత్తరకాండలో కుబేరుడు దాన్ని మాల్యవంతుడు పారిపోయిన తర్వాత లంకానగరాన్ని పునర్నిర్మించాడు అని చెప్పారు. కాబట్టి బహుశా నా అనుమానం ఈ తెలివితేటలన్నీ కుబేరుడు అయి ఉంటాయి. కుబేరుడు శివుడికి మిత్రుడు, పండితుడు, ఐశ్వర్యవంతుడు. లంకానగరం ఎప్పటికప్పుడు పాడైపోవడానికి మూల కారణం దక్షిణం వైపు ద్వారం ఉండడమే. అందులో నైరుతిలో అంతఃపురం గేటు ఉండేదిట, అది మూసేసి దక్షిణం వైపు ఎక్కడ అసలు డోరు పెట్టుకోలేదు ఆయన. కేవలం ఉత్తరము, తూర్పు, పశ్చిమం ఈ నాలుగు వైపులే పెట్టాడు. పశ్చిమంలో కూడా మళ్ళీ వాయువ్యంలో మాత్రమే దానికి డోర్ ఉండేది. పశ్చిమంలో కూడా మళ్ళీ పశ్చిమ నైరుతిలో పెట్టకూడదు, అలా పెట్టకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అప్పుడు దానికి వర్ధమాన అని పేరు అన్నమాట. అది శుభప్రద, అటువంటిది శుభమును ఇస్తుంది, ధనమునిస్తుంది. ఆ వాస్తు జాగ్రత్త తీసుకోబట్టి లంకానగరంలో బోలెడంత ధనం వచ్చి పడింది. కానీ వాస్తు ఎక్కడి వరకు పనిచేస్తుందో తెలుసా మీకు? వాస్తు చాలా మంచిది. కుబేరుడు తీసుకున్న నిర్ణయం వల్ల అయితేనేం, రావణుడు తీసుకున్న జాగ్రత్త వల్ల అయితేనేం, లంకానగరం సంపదలతో ఏ హాని లేకుండా ఉన్నది. ఎప్పటి వరకు? సీత రానంత వరకు. సీతాన్వేషణ, సీత అపహరణం చేశాడు వాడు. అపహరణ వల్ల సీతాన్వేషణకి హనుమంతుడు అడుగుపెట్టాడు. వాడు చేసిన మొదటి పని మహాపాపాల్లో కల్లా పాపం సీతను తీసుకురావడం. సీతని ఒక్కసారి అపహరించడంతో మొత్తం వాస్తుశాస్త్రంతో సహితంగా నాశనం అయిపోయింది లంకంతా. భగవంతుడికి అపచారం చేస్తే నీ వాస్తు కాపాడుతుందా, నీ ప్రదక్షిణలు కాపాడతాయా? నువ్వు చేసింది భగవత అపచారం, భాగవత అపచారం. కాబట్టి వాడు చేసిన అపహరణ, దానివల్ల సీతాన్వేషణ కోసం హనుమంతుడు రావడం, ఈ రెండింటితోటి లంకానగరం ఎంత గొప్ప వాస్తుతో ఉన్నా ధ్వంసమయ్యింది. ముందు వాస్తు పోతే కానీ రావణుడికి శాస్తి కాదు. అసలు ఎందుకు లంకానగరాన్ని హనుమంతుడు తగలబెట్టాడని చాలామందికి అనుమానం. వాస్తు బాగున్నంత వరకు లంకానగరాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని ఒకప్పుడు స్వయంగా విష్ణు వరమిచ్చాడండి. మీకు ఉత్తరకాండలో కూడా ఆ కథలన్నీ కనబడతాయి. అందువల్ల ముందు వాస్తు పోవడం కోసం తగలబెట్టేసి మొత్తం గోడే పగలగొట్టేశాడు సౌత్. ఆ దెబ్బతో కాంపౌండ్తో పాటు వాడు కూడా అయిపోయాడు. ఈ విధంగా ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే, సరైనటువంటి వాస్తు శాస్త్రజ్ఞులు నిర్ణయం తీసుకుంటే కట్టే ఇళ్ళు ఎప్పుడూ శుభమునే ఇస్తాయి. అందుకే ఇప్పుడు మా పీఠంలో మా ఇంటికి దక్షిణం వైపు గోడ ఉన్నది, సులభంగా వెళ్ళొచ్చు పీఠంలోకి. కానీ దక్షిణ ద్వారరహిత, నేను ఎవరు చెప్పినా దక్షిణం వైపు ఒక్క ద్వారం పెట్టడానికి వీలు లేకుండా చేశాను. కారణం అదే, ఆగ్నేయంలో ద్వారం పెట్టుకుంటే కొంతవరకు పర్వాలేదు, కానీ వాళ్ళు అటు ద్వారం పెడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి తెలియకుండానే. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ద్వారం లేకుండా చూసుకోవడం మంచిది. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, ఏమండి గురువుగారు దక్షిణం వైపు ద్వారం ఉంటే ప్రమాదం అన్నారు, అసలు రోడ్డు దక్షిణం వైపే ఉంది, ఇంకా మాకు వేరే రోడ్డు లేదండి, మేమేం చెయ్యాలండి అని. అప్పుడు దానికి ఏం చెప్పారంటే, కుబేర పూజ అని ఒక గొప్ప వ్రతం ఉన్నది, కుబేర వ్రతం. ఈ వ్రతం నారద పురాణం, భవిష్య పురాణాదుల్లో ఉంటుంది. ఆగ్నేయంలో మాత్రమే సింహద్వారం పెట్టుకుని కుబేర వ్రతం చేసి అక్కడ విఘ్నేశ్వరుణ్ణి గోడలో ప్రతిష్ఠిస్తే అది కూడా దక్షిణ ద్వారంతో లేనటువంటి గృహంతో సమానము అన్నమాట. కాబట్టి ప్రతిదానికి ఒక మార్గం ఉన్నది. ధర్మ సందేహాల్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల దాకా సప్తగిరి ఛానల్ డీడీలో అడుగుతున్నారుగా ధర్మ సందేహాలు. అందులో ఒక వారం నేను చెప్పాను ఈ విషయం. అటు రేపు కూడా చూడండి ఒకసారి, రేపు ఎవరన్నా అడిగితే అప్పుడు మీకు కూడా సమాధానాలు వస్తాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 to 10 ఉంటుంది సప్తగిరి ఛానల్లో ధర్మ సందేహాలు. అంటే నేను దేశంలో ఉన్నంత వరకు, ఇప్పుడు గుంటూరులో ఉన్నాను కాబట్టి వెళ్ళి రావడం తేలిగ్గా ఉంది కాబట్టి ఒప్పుకున్నానులేండి. జూన్ 14 వరకు ఎందుకు చెప్తానంటే అందులో ఒకప్పుడు సవివరంగా చెప్పాను. దక్షిణం వైపు ఒకవేళ ద్వారం ఉంటే దానికి ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలో శాస్త్రాల్లో చెప్పారు, అన్నిటికీ చెప్పారు. ఒక్క నైరుతికే పెద్దగా ప్రాయశ్చిత్తం లేదు, తక్కిన వాటి అన్నిటికీ ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్త పరుచుకుంటే గృహం మనకి సౌఖ్యం ఇస్తుందన్నమాట. ఇప్పుడు హనుమంతుడు ఏం చేశాడో తక్కిన కథా విశేషాలతో రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. అద్భుతమైన లంకా జయం అన్నమాట రేపు. లంకా అధిదేవతని జయిస్తాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.